வித்யாநாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திர கன்யா உருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீபியம். பரமபவித்திரமயிருதி கார்த்திக மாசம் ந கார்த்திகசமோ மாசா அனி வேதவியாசுல வாரு ஸ்காந்த புராணம்லோ செப்பார். கார்த்திக மாசந்தோ சமானமைன மாசம் மரொகட்டி லேது அனி ஈ ஸ்லோக பாதானிக்கு அர்த்தம். அண்டே தக்கின மாசாலன்னி வியர்த்தமுலைனவா அனி கொந்தருக்கு அனுமானம். வியர்த்தம் காது, காணி வாட்டிக்கண்டே கார்த்திக மாசானிக்கு இங்கொஞ்சம் வைசிஷ்டியம் உன்னதி, மரிக்கொந்த சக்தி உன்னதி. காரணம் ஏமிட்டி அண்டே கார்த்திக மாசம்லோ சிவுடு கேசவுடு கூட லோகசஞ்சாரம் சேஸ்தார். இது கலியுகம். ஈ கலியுகம்லோ ரகரகால தௌர்பாகியப்பு லட்சணாலு மானவுலக்கு பட்டுக்கொனி கொந்தரேமோ கார்த்திக மாசம்லோ உபவாசம் உண்டாலంటే கொந்தரு வద్దంటూ, కొంతమంది శివుణ్ణే పూజించాలంటే కొందరు విష్ణువునే పూజించాలంటూ, అసలు శివుడికి తప్ప విష్ణువుకి సంబంధం లేదని కొందరు, విష్ణువునకు తప్ప శివునికి సంబంధం లేదని కొందరు వాదోపవాదాలు చేసుకుని భ్రష్టులైపోతున్నారు. కానీ నిజానికి ఈ మాసంలో శివకేశవులిద్దరూ సమానముగా సంచారం చేస్తారు. అటువంటి కాలం కనుకే కార్తీక మాసానికి ప్రత్యేకత ఉన్నది అన్నారు. ఇలా శివుడు కేశవుడు అని రెండు రూపాలతో పరమాత్మ లోక సంచారం చేసి లోకాన్ని రక్షించే ఈ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ కాలం సద్వినియోగం చేయాలంటే, ఈ కాలం మనకి సద్వినియోగం అవ్వాలంటే, మనం బాగుపడాలంటే మనం కొన్ని పనులు చేయాలి. అందులో మొదటిది కార్తీక మాసం స్నానం చెయ్యాలి. కార్తీక మాసంలో మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం స్నానం. స్నానం పూర్వకాలంలో నదీ తీరాలకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత చేసి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు కలియుగంలో నదీ తీరాలకు వెళ్ళే అవకాశమే లేకుండా పోయింది. భ్రష్టకాలం అని ఒక కాలం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం. భ్రష్టకాలం అంటే ఏమిటి? పరిపాలించేవాళ్ళు భ్రష్టులు. కాలంలో రోగాలు వచ్చి కాలం పాడైపోతే అది భ్రష్టకాలమే. ఇప్పుడు రోగకాలం, పరిపాలనా భ్రష్టకాలం, దానం చేయడానికి శక్తి లేనటువంటి కాలం, మనిషిని మనిషి నమ్మనటువంటి కాలం, ఇటువంటి కాలాన్ని భ్రష్టకాలం అంటారు. ప్రస్తుత కాలంలో చాలా వరకు ఈ భ్రష్టత్వమే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనిషిని మనిషి నమ్మలేడు. ఎదురుగుండా ఉన్నంతసేపు భక్తి శ్రద్ధలతో నీకంటే గొప్పవాడు లేడు బాబో అని నమస్కరించి ఆ తర్వాత బయటికి వెళ్ళి వాడంతా దొంగలేడని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారట కలియుగంలో. అందువల్ల ఎవడైనా కాళ్ళకి దండం పెడితే కలియుగంలో అటువంటి వాడిని కూడా నమ్మలేము అని వ్యాసుడు చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అది మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. ఎదురుగుండా ఉన్నప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి మా గురువుగారు దేవుడు బాబు అని పొగిడి ఆయన వంటి దేవత లేడు, ఆయన అనుగ్రహంతో పైకొస్తున్నామని పక్కెళ్ళాక మా గురువు వద్ద దొంగలేడు అంటారట. అలాగే కలియుగంలో భార్య భర్తను నమ్మదు, భర్త భార్యని నమ్మలేడు. మా ఆవిడ దేవతండి అంటాడు, బయటికి వెళ్ళాక అమ్మో ఈవిడ ఏం చేస్తుందో అంటాడు. అలాగే మా ఆయన మహాత్ముడు రాముడు అని పొగిడి పక్క వెళ్ళాక మా ఆయన పరమ దుర్మార్గుడు అనేవాళ్ళు ఎక్కువైపోతారు. అందువల్ల కలియుగంలో ఎవరిని ఎవరు నమ్మరు కనుక ఇది భ్రష్టకాలమే. ఇటువంటి భ్రష్టకాలంలో స్నానం ఎలా చెయ్యాలి? పూర్వంలాగా నదులకు వెళ్ళలేకపోతున్నాం. పుష్కరాలు అనే పేరుతో తుంగభద్రకి వెడితే అక్కడ స్నానం చేస్తే అరెస్ట్ చేస్తున్నారు కనుక అక్కడ అసలు స్నానం చేయడానికి లేకుండా అయిపోయింది. అంతే కదా మరి ఇప్పుడు ప్రస్తుతం. ఇటువంటిప్పుడు ఏం చేయాలి? దీని వెనకాల అనేక కారణాలు అనుకోండి. ఓ పక్కన నిజంగా ఈ దరిద్రపు రోగం కొత్త రోగం చైనా వల్ల వచ్చింది, అందువల్ల కూడా స్నానం చేయలేని దుస్థితిలో ఉన్నాం. దానికి తోడు అతి వల్ల కూడా చేయలేకపోతున్నాం. గోదావరిలో స్నానాలు లేవు, కృష్ణలో స్నానాలు లేవు, గంగలో స్నానాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయలేకపోతున్నారు. కాలవల్లో లేవు, నదులలో లేవు, చెరువుల్లో లేవు. ఆఖరికి ఇంటి దగ్గర స్నానం చేసేవాడు కూడా పొద్దుట 10 గంటలకు కానీ స్నానం చేయని దుస్థితి ఏర్పడుతుంది. ప్రొద్దుటే పెందలాళ్ళు లేవడం అంటే 10 గంటలకి. కొంతమంది దురదృష్టం ఏంటంటే గుళ్ళో గుడి పక్కనే ఉంటారు, 10 గంటలకు లేస్తారు. ఇంక వీడి వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం, వాడికి ఏమి ఉపయోగం ఆలోచించండి మీరు. అందుకని కలియుగంలో ఏమన్నారంటే, నాయన కార్తీక మాసం స్నానకాలం, తప్పనిసరిగా తెల్లవారుజామున లేవాలి, ఓపిక తెచ్చుకోవాలి, ఏదో రకంగా సంకల్ప స్నానం చేయాలి, నదికి వెళ్ళలేకపోతే కాలువకి వెళ్ళు, కాలువలో నీళ్లు లేకపోతే చెరువులో చెయ్యి, చెరువు లేకపోతే ఇంట్లో బాత్రూములో స్నానం చేసిన అక్కడ ఉన్న నీటిని, అంటే బాత్రూములో బకెట్లో పట్టుకునే నీరు లేక షవర్ బాత్తో ఇంకో బాత్తో ఏదో బాత్తుందిగా ఈ స్నానం చేసే నీటిని కూడా గంగగా భావించి స్నానం చేయన్నారు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. దానికే పాఠాంతరంలో విష్ణులోకం సగచ్చతి అన్నారు. గంగా 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 అనుకుని కొన్ని వేల యోజనాల దూరంలో ఉండి నువ్వు ఇంట్లో స్నానం చేసినా గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందిట. ఇవాళ కొంతమంది ఏలూరులో, కొంతమంది మైసూరులో, కొంతమంది హోసూరులో, కొంతమంది ఉసూరులో ఎక్కడో తోటి ఇంట్లో ఉండి స్నానం చేస్తున్నారా లేదా? ఈ స్నానం చేసేవాళ్ళు మీ ఇంట్లో స్నానం చేస్తున్నా గంగా 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 అనుకోండి, 3 మార్లు గంగా 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 అనుకుని మీ ఇంటిలో మున్సిపాలిటీ ట్యాప్ నీళ్లతో స్నానం చేసినా అది గంగా స్నాన ఫలితం ఇస్తుంది. దానివల్ల సర్వపాపేభ్య ముచ్యతే, అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. ఒక పాపమల్ల, పాపేభ్య పాపముల నుండి, సర్వపాపేభ్య అన్ని పాపముల నుండి ముచ్యతే విముక్తి పొందును. స్నానం చేసిన వాడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఒక్క గురుద్రోహ పాపం మాత్రం పోదనుకోండి, అన్ని పాపాలు తొలగుతాయట గంగా స్నానం వల్ల. గురుద్రోహం చేసిన వాడికి మాత్రం ఎప్పటికీ ప్రాయశ్చిత్తం లేదు, దానికి వేరే ప్రాయశ్చిత్తం చెప్పారు. అంటే ఏమిటి, మా గురువుగారి దేవుడు, ఆయన దయ వల్లే బతుకుతున్నాను అని ఎదురుగుండా పొగిడి ఆ తర్వాత దారిలో గురువుగారంత దుర్మార్గుడు లేడని తిట్టినటువంటి వాడి పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు, వాడు పిశాచమవుతాడు. దాని గురించి ఎన్నో పర్యాయాలు చెప్పాం కనుక ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ పాపము తప్ప తక్కిన పాపముల నుండి ఈ గంగా స్నానం వల్ల తక్షణం విముక్తి పొందుతాడు. విష్ణులోకమునకు వెడతాడు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మలోకానికి వెడతాడని అర్థం, విష్ణులోకం అంటే ముక్తి పొందుతాడని అర్థం. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలన్నమాట, కార్తీక మాసం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక ఉదయము లేచి భక్తితో శ్రద్ధతో మీ ఇంటిలో అయినా సరే గంగా 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 అని గంగని తలుచుకొని స్నానం చేసి తక్షణం పాప విముక్తి పొందండి. ఇక స్నానం అయ్యింది. 2వది దానం. ఎంతో కొంత దానం చెయ్యాలి. నీకు తోచినది 1 రూపాయలు 11 రూపాయలు, ఇప్పుడు కలియుగం కాబట్టి ఈ కాలంలో 10 రూపాయలకు కూడా విలువ లేదు కాబట్టి యథాశక్తిగా దానం చెయ్యి. ఎంతో కొంత అన్నదానం చెయ్యి, ధనదానం చెయ్యి, వస్త్రదానము చెయ్యి, పనికొచ్చే వస్తువులు ఏదో ఒక దాన్ని దానం చెయ్యి. ఈ కార్తీక మాసంలో చేసే స్నానం పాప విముక్తి కలిగిస్తే దానం సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. దానం చెయ్యనిదే బ్రహ్మలోకమునకు వెళ్ళినా వాడికి సుఖం ఉండదు. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ మీరు స్నానం చేయటం వల్ల పుణ్యం పొంది ఏ బ్రహ్మలోకానికో వైకుంఠానికో వెళ్ళినా అక్కడ కూడా ఆకలి వేస్తుంది. ఎప్పుడు? దానము చెయ్యకపోతే. కలియుగంలో ఎంతో కొంత దానం చెయ్యని వాడు దివ్యలోకములకు వెళ్ళి కూడా ఆకలికి మలమల మలమల మాడిపోతాడు. దానికి ఉదాహరణ మీరు ఎన్నోసార్లు విన్నారు, అయినా మళ్ళీ తెలుసుకుందాం మనం. ఒకప్పుడు అగస్త్య మహర్షి దండకారణ్యానికి వెళ్ళాడు. ఆ దండకారణ్యంలో ఓ పెద్ద చెరువు కనపడింది. చెరువు పక్కనే అందమైన శవం కనపడింది. ఆ శవం యువకుడి శవం, మహారాజ వేషంలో ఉన్నవాడి శవం. ఇదేమిట్ర ఈ చెరువు దగ్గర శవం ఏమిటి? ఆ శవం కూడా చచ్చినట్టు లేదు, బతికున్నట్టే ఉందిట. కొంతమంది పురాణాల్లో గుర్రు పెట్టి నిద్రపోతారా, అలా నిద్రపోతున్న వాడి శవంలో ఉంది తప్ప నిజంగా చచ్చిన వాడి శవంలో లేదు. పైగా అందముగా ఉంది, తాజాగా ఉంది. ఈ శవం ఎవరిది అని అగస్త్యుడు అనుకుంటూ ఉండగా ఆకాశం నుంచి ఒక విమానం వచ్చింది. ఆ విమానంలోంచి ఒక దివ్య పురుషుడు కిందకి దిగాడు. ఆ పురుషుడు ఈ నిద్రపోతున్నట్టు లేక చచ్చినట్టు ఉన్న శవం వలె ఉన్నట్ట. శవం, ఈ కొత్తగా విమానము నుంచి దిగినవాడు, ఈ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ఏదో ద్విపాత్రాభినయం చేసినట్టుగా ఉన్నారట, గంగామంగలాగా రాముడు భీముడులా ఉన్నారు. ఈ శవం దగ్గరకు వచ్చాడు విమానంలోంచి దిగినవాడు. ఆ శవాన్ని చీల్చి కొరికి శుభ్రంగా తినేశాడు. ఎముకలు మిగిల్చి మొత్తం శవమంతా తిన్నాడు. తిన్నాక చెరువులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. మళ్ళీ ఈ అస్థిపంజరం యథాతథంగా శవంగా మారిపోయింది. అంటే వీడు మొత్తం శవమంతా తినేసినా ఆ శవం మళ్ళీ పూర్వం ఎలా నిద్రపోతున్న శవం ఉన్నదో అలాగే శవంగా మారిపోయింది. అప్పుడు అతడు తిరిగి ఆ శవానికి దండం పెట్టి విమానం ఎక్కబోతూ ఉండగా అగస్త్యుడు, ఆగు, కస్త్వం, నువ్వెవడివి? మంచి సుందరాకారుడిలో ఉన్నావు, దివ్య విమానం ఎక్కి ఎక్కడి నుంచో భూలోకానికి వచ్చావు, కానీ నువ్వు చేస్తున్న పని జుగుప్సాకరమైన పని, హేయమైన పని, నీచమైన పని. శవాన్ని పిక్కు తింటున్నావేమిట్రా, పైగా ఆ శవం నీ శవంలాగా ఉందేమిటి అంటే, అప్పుడు అతడు, అయితే నువ్వు అగస్త్య మహర్షివా అన్నాడు. అవును అన్నాడు ఆయన. అయితే మీకు నమస్కారం, నన్ను అగస్త్యుడు తప్ప ఈ భూలోకములో మరెవ్వరూ చూడలేరు అని మా గురువు వశిష్ఠుడు చెప్పాడు. కాబట్టి నువ్వు అగస్త్యుడివని కనిపెట్టాను. ఇప్పుడు చెబుతున్నా వినండి, నా పేరు శ్వేతుడు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహానుభావుని, రాముడి వంశంలో పుట్టినవాడండి, రాముడి కంటే ప్రాచీనుడు. శ్వేతుడు అంటారు ఆయన. ఆయన ఇక్ష్వాకు మహారాజు గారి వంశంలో పుట్టినవాడు, సూర్యవంశం వాడు. ఆయన భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు, యజ్ఞాలు చేశాడు, బంగారం దానం చేశాడు, వస్త్రాలు దానం చేశాడు, గృహదానం చేశాడు. ఒకరోజును గురువుగారు వశిష్ఠుడు వచ్చి, నువ్వు ఎన్ని దానములు చేసినా అన్నదానం చేయకపోతే నీకు ఇబ్బందులు వస్తాయి అన్నట్ట. బంగారం కంటే అన్నం గొప్పదా, వస్త్రాల కంటే అన్నం గొప్పదా? అన్నానికి ఉంది పిడికిడ ముద్దే కదా, దానికి అంత విలువేముంది? భూలోకంలో చాలామంది అన్నదానం చేస్తారులే, ప్రణవపీఠంలో ఎలాగో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. నేను మాత్రం బంగారమే దానం చేస్తా, ఇళ్ళే దానము చేస్తాను, అంతే తప్ప అన్నదానం చెయ్యనన్నాడు. ఎన్ని చెప్పినా వశిష్ఠుడి మాట వినలేదు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, గురువుగారు అన్నీ చెప్పినా విని నువ్వు చెప్పినట్టు చెయ్యను, అన్నదానం జలదానం చెయ్యను అన్నాడు. ఇలా కొంతకాలం సాగింది. చివరికి ఎన్నో యజ్ఞాలు చేసి చచ్చిపోయాడు. సరిగ్గా అడవిలో ఈ చెరువు దగ్గరే ఆ శ్వేతుడి శరీరం విడిచిపెట్టాడు. ఆ శ్వేతుడి శరీరం ఇది. ఇంతకీ ఆ శ్వేతుడిని నేనే. నేను చచ్చి చావగానే నాకు ఈ దివ్య శరీరం వచ్చింది. నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలిక, కానీ నా తపస్సు వల్ల, నా యజ్ఞముల వల్ల, నా దాన ధర్మముల వల్ల, నా మంచితనం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాను. కానీ తీరా బ్రహ్మలోకానికి వెళ్ళాక కడుపు కర్ర కర్ర కర్రలాడిపోవడం మొదలుపెట్టింది, ఆకలి వేసింది. ఈ ఆకలికి అక్కడ ఆహారం లేదు, బ్రహ్మలోకంలో ఆహారం ఉండదు. అసలు ఎందుకని, బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి ఆకలి దప్పిక ఉండవు, అవి ఉంటే భూలోకం, అది లేకపోతే బ్రహ్మలోకం అన్నారు. అప్పుడు నాకు ఇదేంట్రా కడుపు అంతా తిప్పేస్తుంది, ఆకలిస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఎలాగా అనుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, బాబోయ్ ఇక్కడికి వచ్చాక కూడా ఆకలి వేస్తుంది ఏమిటని అడిగాడు. అప్పుడు ఆయన నవ్వి, బ్రహ్మలోకంలో ఆకలి, దప్పిక, ముసలితనము ఇవేం ఉండవు, కానీ నీకు ఇక్కడికి వచ్చాక కూడా ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా, దాహం ఎందుకు వేస్తుందో తెలుసా? భూలోకంలో ఉన్నప్పుడు అన్ని దానములు చేసావు, ఒక్క అన్నదానం జలదానం చెయ్యలేదు, అందుకే బ్రహ్మలోకానికి వచ్చినా నీకు కష్టం తప్పలేదన్నట్ట. అయితే నా బతుకు ఏమిటన్నాడు ఆయన. దీనికి ఒకటే మార్గం, నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యేదాకా నీకు విమానం ఇస్తాను, బ్రహ్మలోకం నుంచి రోజు ఆ విమానం ఎక్కి భూలోకానికి వెళ్ళి చెరువు దగ్గర నువ్వు విడిచిపెట్టిన నీ శవాన్ని పీక్కు తిను. ఆ శవం ఎవరికీ కనబడదు, ఏ జంతువులు దాన్ని ముట్టుకోలేవు. నిన్ను ఈ ప్రపంచంలో నిన్ను నీ శవాన్ని చూడగలిగేవాడు ఒక్కడే, ఆయనే అగస్త్య మహర్షి. అగస్త్యుడు నీకు కనబడేదాకా రోజు భూలోకానికి వెళ్ళి నీ దరిద్రపు శవాన్ని నువ్వే పీక్కు తిని మళ్ళీ పైకొస్తూ ఉండు. నువ్వు తిన్న తర్వాత నీ శవం యథాతథంగా తయారవుతుంది. అగస్త్యుడు కనబడ్డా, ఆయన నీకు శాప విముక్తి కలగజేస్తాడు అని బ్రహ్మ చెప్పాడు. అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరములుగా నేను రోజు భూలోకానికి వచ్చి నా శవాన్ని నేనే పీక్కు తింటున్నాను. ఇన్నాళ్ళకి నా అదృష్టం పండి నీ దర్శనమయ్యింది బాబు, నాకు శాప విముక్తి కలిగించు అని అగస్త్యుని కాళ్ళ మీద పడ్డాడు ఈ శ్వేతుడు. అప్పుడు ఆయన తన తపశ్శక్తి తన చేతిలోకి జలం ద్వారా తీసుకున్నట్ట. అంటే ఏమిటి, అగస్త్యుడి దగ్గర గొప్ప తపశ్శక్తి ఉంది, ఆ శక్తిని ఇతరులకు ధారపోసి బాగు చేయాలంటే కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకోవాలి. తీసుకుని మంత్రించి, నా తపశ్శక్తిలో కొంత నీకు ధారపోస్తున్నాను, నీకు అన్నదానం చేయకపోవటం వల్ల వచ్చే పాపం పోగాక అని మీద తలగానే ఈ శవం మాయమైపోయింది. అంటే అర్థం ఏంటనమాట, ఇక ఇతనికి ఆకలి పోయినట్టే, ఇతని పాపం పోయినట్టే. ఇతనికి బ్రహ్మలోకంలో ఉండేవాళ్ళకి ఎలా అయితే ఆకలి దప్పిక ముసలితనము చావు ఉండవో ఆ స్థితి వచ్చింది. అప్పుడు ఆయన ఆనందపడి, పెద్దలు గురువులు చెప్పిన మాట వెనక గురుద్రోహం చేసి ఇక్కడ ఇన్ని ఏళ్ళు నానా యాతన పడ్డాను, బ్రహ్మలోకానికి వచ్చి కూడా సుఖం లేక బాధపడుతున్న సమయంలో నీ దర్శన భాగ్యం వల్ల నాకు ఈ సుఖం కలిగింది, నీకు ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను, బ్రహ్మ నా నెత్తి మీద ఒక మణి ఉంది ఆ మణి నీకు ఇచ్చేయమన్నాడు అని కృతజ్ఞతగా ఏం చేశాడు, ఈ శ్వేతుడి శిరస్సును ఒక మణి ఉంది, ఇటు పుట్టుకతో మణి వస్తుంది, ఆ మణి ఉన్నవాడికి ఆకలి దప్పిక ఉండవు, ఇది భూలోకంలో ఉన్న వాళ్ళకి, అందుకని ఆ మణి పీకి అగస్త్యుడి చేతిలో పెట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథని అగస్త్యుడు రాముడికి చెప్పి ఉత్తరకాండలో రాముడికి మణి ఇచ్చి, నువ్వు మానవ రూపంలో ఉన్నావు కనుక ఈ మణి దగ్గర పెట్టుకో, ఇది ఉన్నంతకాలం నీకు ఆకలి దప్పిక ఉండవంటాడు. ఎంత గొప్ప కథ ఇది మరి. అందువల్ల ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట, దానం చెయ్యాలి. కార్తీక మాసంలో మొదట చేయవలసింది స్నానం, దానివల్ల పాపాలు తొలగిపోతాయి. దానం చేస్తే ఈ పాపాలు తొలగిన తర్వాత మనము స్వర్గము వంటి ఉత్తమ లోకాలకు వెళ్ళాక అక్కడ ఆకలి దప్పిక మనల్ని పట్టి పీడించకుండా మనం సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి కార్తీక మాసంలో రెండవ కార్యక్రమం దానం. ఇక మూడవది ఏమిటి, ప్రదక్షిణ చెయ్యాలి. ఆలయాలకు వెళ్ళాక ఊరికి ఓ దండం పెట్టుకోవడం కాక శరీరము సహకరించినంత వరకు మూడు ప్రదక్షిణలో 33 ప్రదక్షిణలో లేక 108 ప్రదక్షిణలో చెయ్యండి. కొంతమంది మూఢులు ప్రదక్షిణ వద్దంటారు, వాళ్ళు మూర్ఖులని చెప్పారు. ఎవడు చేయమన్నాడండి ప్రదక్షిణ అని కొన్ని గడ్డిపరకలు ఈ మధ్యన యూట్యూబుల్లో పురాణాల రూపంలో చెప్పాయి. అది గడ్డిపరకలు లాంటి వాళ్ళు చెప్పే మాట కానీ జ్ఞానులు చెప్పరు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో జన్మలలో చేసిన మహాపాపములన్నీ ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయని మనకి పురాణాలు చెప్పాయి, మంత్రశాస్త్రం చెబుతున్నది. పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేస్తున్నాం కదా, అదనమాట పదే పదే అంటే. ఇలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ జన్మలోనే కాదు, జన్మాంతర కృతానిచ ఎన్నెన్నో జన్మలలో పూర్వజన్మలలో చేసిన పాపములు కూడా పటాపంచలైపోతాయి. అనేక జన్మలలో మనము చేసిన మహాపాపములను మన ప్రదక్షిణ ద్వారా తొలగించుకోవచ్చు. కాబట్టి కలియుగంలో ప్రదక్షిణ చెయ్యాలి. అనంతరం ఈశ్వరుడికి అభిషేకం చేయమన్నాడు. నిత్యాభిషేకం కానీ లేదా స్వామివారాలు ఏకాదశులు మాస శివరాత్రుల్లో అయినా యథాశక్తిగా అభిషేకం చేయాలి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా బిల్వార్చన లేక లక్షపత్రి పూజ చేయాలి. లక్ష బిల్వాలు దొరికితే పర్వాలేదు, లేదా రకరకాల ఆకులు పట్టుకొచ్చి లక్షపత్రితో ఆయనకి పూజ చేయమన్నారు. అనంతరం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ కాలములో శివ దర్శనం చేసుకోండి. లింగ దర్శనం లింగ స్పర్శనం మహాపుణ్యాలు ఇస్తాయి. కలియుగంలో మన అదృష్టవశాత్తు కొన్ని ఆలయాలలో లింగములను ముట్టుకొనిస్తున్నారు. అలాంటి చోటకి వెళ్ళి స్వయముగా తాకి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయటమో లేక తాకడమో ప్రదక్షిణ చేయటమో ఓ పత్రి పెట్టడమో దర్శనం చేసుకోవటమో చెయ్యాలి. ఇవి కలియుగంలో తప్పక చేసి తీరాలి. ఇంకా కలియుగంలో నిత్యం గురువందనాత్ మహాపాపేభ్యో విముచ్యతే. నిత్యం గురువుగారు దొరికితే ఆయనకి దండం పెట్టండి అన్నారు. మీ అదృష్టం బాగుంటే ఎదురుగుండా గురువు లభించవచ్చు, దొరకవచ్చు. ఒకవేళ గురువుగారు ఊళ్ళో లేరు, అప్పుడేం చేయాలి, మనస్సులోనే గురువుని తలుచుకొని అస్మద్గురువరేణ్యాయ నమః అస్మద్గురుభ్యో నమః. ఎక్కువ మంది గురువులుంటే గురుభ్యో నమః అనుకోండి, ఒక్క గురువు ఉంటే గురవే నమః లేదా గురువరేణ్యాయ నమః అనుకోండి. ఒకవేళ సంస్కృతం రాకపోతే తెలుగులోనే మా గురువుగారికి మనస్సులో నమస్కరిస్తున్నాను అనుకోవాలి. ఇక తదనంతరం ఏదైనా ఒక శివాలయానికో ఇలా గురుపీఠాలకో వచ్చి అడిగి యాచించి ప్రసాదం తినాలట. ప్రసాదం పెడితేను ఒకరోజు పులిహార పెట్టారనుకోండి, ఏమండి కొంచెం పులిహార పెట్టండి అనాలి. ఏమండి ఇక్కడ ఏదో అన్న సంతర్పణ జరుగుతుంది అండి, భిక్షాన్ దేహి అని యాచించమన్నారు. శివుడు ఎప్పుడు యాచిస్తాడు? ఇప్పుడు కలియుగం కదా, అహంకారం, గురువుగారు అన్నానికి పిలవడం ఏంటి, నేను రావడం ఏమిటి. ఇలాంటి వాళ్ళు కోటి జన్మలు మళ్ళీ కుక్క అయిపడతారు. ఒక జన్మ కాదు, నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నా, లింగపురాణం చెబుతున్న మాటే. అహంకారంతో నేను ప్రసాదం తినను, భోజనం తినను, వాడెవడో పిలవడం ఏమిటి, నేను తినవడం ఏమిటి అనకూడదట. అసలు పిలవడం ఏమిటండి, రాముడి పెళ్ళికి అందరం పెద్దలమే, అవునా దేవుడి పెళ్ళికి అందరం పెద్దలమే. ఇప్పుడు ఇక్కడ పులిహార ప్రసాదం పెడుతూ ఉంటే గురువుగారు వచ్చి నన్ను బొట్టెట్టి మా ఇంటికి వచ్చి పిలవలేదండి, నేను ప్రసాదం తిన్నండి అంటే వాడంత మూర్ఖుడి ప్రపంచంలో ఉంటాడా? ఎంత దురదృష్ట జాతకులు ఉంటారండి. ఇప్పుడు శ్రీశైలంలో వాళ్ళు వచ్చి ఏమంటే పద్మాకర్ గారు మీరు వచ్చి ప్రసాదం తినండి అని బొట్టు పెట్టి నన్ను పిలవాలా? నేను అక్కడికి వెళ్ళి ఏమండో ఇంత ప్రసాదం పెట్టండి అని యాచించాలి. శివుడి కంటే మనం గొప్పవాళ్ళమా? శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నాడు. అంటే మనం శివుడి కంటే గొప్పవాళ్ళం అనుకుని అహంకరిస్తే నేను చెప్పలేరు, కానీ కలియుగములో యాచించి తినమన్నారు. అన్నానికి రమ్మంటే కూడా తినకుండా పెడితే రాబోయే జన్మలో దరిద్రుడే పుడతట్టండో. ఇదోటి ఖచ్చితంగా ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గురువుగారు భోజనం చేయమంటే చేయండి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఒకవేళ ఇలాంటి పవిత్ర కార్యములు జరుగుతున్నప్పుడు కనీసం ఇంతైనా ప్రసాదం తినకుండా పెడితే ఎంతో కొంత, ఏది తిన్నా పర్వాలేదు ప్రసాదం, ఇడ్లీ తిన్నా ప్రసాదమే, పులిహార తిన్నా ప్రసాదమే, అరటిపండు తిన్నా ప్రసాదమే, ఏదో ఒకటి అక్కడ తినకుండా ఇంటికి వెడితే రాబోయే కాలంలో సదరిద్రో భవేత్, వాడు దరిద్రుడైపడతాట. అప్పుడు అన్నం లేక బాబు అని అన్నం అని యాచించాల్సి వస్తుంది. ఆ యాచన కంటే ఇది లాభం కదా. అయినా పరమేశ్వరుడి సన్నిధానంలో దొరికే భిక్ష ఎంత లాభం అది, పెడితేనే చెప్పేది. అసలు అక్కడ ప్రసాదం లేకపోతే వేరే విషయం అనుకోండి, అక్కడ ప్రసాదం పంచిపెడుతున్నప్పుడు మాత్రం యాచించైనా సేకరించమన్నారు, ఒక్క కణమైనా జల బిందువైనా సేకరించమన్నారు. అందుకే పూర్వకాలంలో కార్తీక మాసంలో ఏమండి మీ ఇంట్లో ఇంత భిక్ష వెయ్యండి అని అడిగి తినేవారు. కాబట్టి ప్రసాద స్వీకారము తప్పక చెయ్యవలెను, గురు వందనము చెయ్యవలెను. ఇవన్నీ మనకి లింగపురాణం చెబుతున్న కొన్ని మహాద్భుతమైన విషయాలు. ఇక్కడ ఒక మీకు ఒక అద్భుతమైన ఘట్టం చెప్పాలి, ఇది వింటేనే చాలు జీవితం చరితార్థం అవుతుంది, భయంకర దారిద్ర్యాల నుంచి మనం విముక్తి పొందుతాం. ఇలాగా పూర్వజన్మలో కొన్ని తిరస్కరించి దారిద్ర్యం పొంది విముక్తి పొందినటువంటి ఒక మహానుభావుడి చరిత్ర చెప్పుకుందాం. అసలే అది లింగపురాణానికి ఆధారం. పూర్వం లింగపురాణం మేము చెప్పాం, అప్పుడు చెప్పినవి కాకుండా ఇప్పుడు మరిన్ని విశేషాలు అందులో మిగిలిపోయినవి ఇప్పుడు మీకు చెబుతున్నాను. పూర్వం ఈశ్వరుడు గుణరూపకర్మములు లేనటువంటి వాడు గుణరూపకర్మములు కలిగిన వ్యక్తిగా మారాడు, దానికే బేరము అని పేరు. నిజానికి పరమాత్మకి మనమనుకున్నట్టుగా కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ముఖాలు ఇవేమీ లేవు. దీనికి రూపము అని పేరు. మీకు మీ గురువుగారు ఎదురుగుండా కనపడగానే ఆహ్వానికి ముఖం ఉన్నది, కళ్ళు ఉన్నాయి, చర్మం ఉన్నది, నాలుగు ఉన్నది, గిరదాలు వంటి మంచి ఒత్తైన జుట్టు ఉన్నది, మంచి నల్లని నిగనిగలాడే వేషాలు ఉన్నాయి, ఓ పాతికాళ్ళు కుర్రాడు అని నన్ను చూడగానే మీకు తెలుస్తుంది అవునా. ఇలా ఒక రూపం ఉంటే దానికి ఏమని పేరు? సగుణము. దాన్నే సంస్కృతంలో మరో రకంగా బేరము అని కూడా పిలుస్తారు. ఇది నిజానికి భగవంతుడికి లేదు, కానీ సృష్టి చేయటం మొదలుపెట్టాక మానవుల్ని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపం ధరించాడు. ఆ రూపమే 10 చేతులు 5 శిరస్సులు కలిగిన ఒక దివ్య రూపం. అది సదాశివ రూపం, మహామహేశ్వర రూపం. శివుడి యొక్క మొదటి రూపానికి 10 చేతులున్నాయి, 5 తలలున్నాయి. ఈ 5 తలలు ఒకటేమో నియతి, 2వది కాలము, 3వది విద్య, 4వది రాగము, 5వది కళ. ఇవి అసలు పేర్లు. నియతి, కాలము, విద్య, రాగము, కళ అని 5 ముఖములు ధరించాడు ఆయన. ఈ 5 ముఖములే తర్వాత సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడ్డాయి. కానీ ప్రారంభ అవస్థలో నియతి, కాలము, రాగము, విద్య, కళ. అందులో నియతి అంటే తప్పక అనుభవించి తీరాలి, ఇక దాన్ని ఎవడో బాగు చేయలేడు. ఒక్కొక్కడికి ఈ పూట కాలు విరిగిపడాలి అనుకోండి, ఇక వాడిని ఎవడో కాపాడలేడు. ఒరే నాయన, హాయిగా ఒక 2 నెలలు నా దగ్గర ఉండరా, నేను బాగు చేస్తాను అని నేను ఓ డ్రైవర్ని పిలిచాను. నా దగ్గర ఉంటే రాజాలా బతికేవాడు సుఖంగా, వాడికి ఏ రోగం వచ్చేది కాదు, సుఖంగా బతికేవాడు. కానీ వాడికి నియతి అని ఒకటి ఉన్నది, అంటే అనుభవించి తీరవలసిన కర్మ ఉన్నది. మనకి ప్రారంభం ఎలాంటిదో అలాంటిది అన్నమాట. మీ దగ్గర ఉంటే ఏమొస్తుందండి, ఓ 10,000 ఇస్తారు మీరు, దానికంటే బయటికి వెడితే బోల్ డబ్బులు వస్తాయి, రోజు ఆఫ్టింగ్ డ్రైవర్గా పెడితే 600 వస్తాయి, ఒక్కోసారి 10,000 రూపాయలు కూడా రావచ్చు, నెలకి 25,000 సంపాదించవచ్చు, 30,000 సంపాదించవచ్చు, లేదా మినిమం 20,000 వస్తుంది అని అహంకరించి ఆ మనిషి, ఏది మహానుభావులైనటువంటి మన లింగం దగ్గర ఉండవలసిన వ్యక్తి వాడి కర్మగాలి బయటికి పోయాడు. ఈలోపు ఏమైంది, తీరా గురువుగారు పిలిస్తే వస్తే సుఖంగా ఉండేవాడు, మధ్యలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రావడం వల్ల ఇంట్లో కూడా ఉన్నాడు, ఆఫ్టింగ్ లేదు, ఉన్నది ఊస్టింగ్ అయ్యింది, 3 నెలలు తిండి లేదు. ఇప్పుడు ఈ తిండి కోసం ఏం చేశాడు, ఇది జరిగింది యథాతథంగా. ఇది తెలియాలంటే ఇది లింగ పురాణం. ఈ లింగ శబ్దం కలిగిన ఒక మహాభక్తులు ఉన్నారు నాకు హైదరాబాద్లోను ఏలూరులో కూడా, ఆయన అడిగితే నిజమో కాదో తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి పొట్టపోషణ కోసం ఇంకో దానికో తాటి చెట్టు ఎక్కాడు, తాటి చెట్టు ఎక్కాడో కొబ్బరి చెట్టు ఎక్కాడో, చెట్టు మీద ఢామని కింద పడ్డాడు, కాలు విరిగింది. ఇప్పుడు డ్రైవింగ్ లేదు, ఉద్యోగం లేదు, గురువుగారు ఇచ్చే ఆపర్చునిటీ పోయింది. ఈలోపు ఈ బంగారం లాంటి హాయిగా నా దగ్గర రాజాలా బతకవలసిన వాడికి ఒక పోస్టు ఇంకో రాజుగారికి వెళ్ళిపోయింది, సుఖంగా బతికేవాడు. వాడు అదృష్టం బాగుండి, వాడు వచ్చాడు, వాడు ఈ కరోనా కాలంలో మృష్టాన్న భోజనం చేస్తూ సుఖంగా ఉన్నాడు. వీడు మృష్టాన్నం కాదు, అవశిష్టాన్నం కూడా లేకుండా అయ్యింది. దీన్ని ఏమంటారు అంటే, గురువులు అనుగ్రహించాలనుకున్న వాడి కర్మ, వాడు అనుభవించే యోగం వచ్చినప్పుడు నియతి అంటారు. ఇంకా ఈ అవశ్యం అనుభవిస్తాడు వాడు, అందులోంచి ఎప్పుడూ బాగు తెలియడు వాడిని రక్షించలేడు, వాడి కర్మ అంతే. సకల దేవతలు కూడా రక్షించలేదు, ఇదే కర్మయోగం అంటారు దాన్ని. దీనికి నియతి అని పేరు. ఈ నియతిని దక్షిణముఖంగా చేసుకున్నాడు శివుడు. ఏ ముఖం? దక్షిణముఖంగా చేసుకున్నాడు. ఆ తర్వాతే దీనికి అఘోరముఖము అని కూడా పేరు వచ్చింది. ఇక తర్వాత అది కాలము, ఈ నడుస్తున్న నిమిషాలు, కళ, కాష్ట, గంటలు, ఘడియలు, ఈ రూపంతో దినము, రాత్రి అని పిలువబడుతూ నడుస్తున్న కాలం ఉందే, ఈ కాలాన్ని కూడా ఎవరం దాటలేము. కాలోహి దురతిక్రమః, కాలం అతిక్రమించలేము. కాలం వస్తే ఎవడన్నా వెళ్ళిపోతాడు. చక్కగా కుర్రాడిలాగా చక్క 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 పరిగెత్తేవాళ్ళు, ఇన్స్పెక్టర్లుగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా, జీపులెక్కి, టాపు లేని జీపులెక్కి పరిగెత్తిన వాళ్ళు, ఇప్పుడు మేడం ఎట్లెక్కలేక గురువుగారు మీరే కిందకి రండి అనవలసిన స్థితికి తీసుకొచ్చేదానికి కాలం అని పేరు. ఈ కాలం నడుస్తూ ఉంటుంది, రకరకాల మార్పులకు గురి చేస్తూ ఉంటుంది, రాజుని బంటుని చేస్తుంది, బంటుని రాజుని చేస్తుంది. ఇలా నిరంతరం మార్పులకు గురి చేసే ఈ భయంకరమైన కాలం అన్నది చూశారు. ఈ కాలము మరొక ముఖం చేసుకున్నాడు ఆయన. మొదటిది నియతి, అది దక్షిణముఖం. ఈ కాలం ఉన్నదే, ఈ కాలమును పడమర వైపు ముఖంగా చేసుకున్నాడు. దానికి ఏమని పేరు? సద్యోజాతము అని పేరు. ఇంకా మూడవది రాగం. ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపించడం, ఒకటి చూడగానే అబ్బాయి వీడు మావాడు కాదండి అనిపిస్తుందా, లేదా మీ అందరికీ ఇంచుమించుగా అనిపిస్తుంది, నేను నావాడు, నా కులం, నా పెళ్ళం, నా గొళ్ళం, నా కళ్ళం, నా బిడ్డ, ఈ విధంగా రకరకాలైన భ్రమలు బంధాలు లేకుండా ఎవరు ఉండగలుగుతారు? ఎంత గురువుగారి మీద భక్తి ఉన్నా సత్యనారాయణ గారు వాళ్ళ షాప్ వాళ్ళ అమ్మాయి పేరు మీద కడతాడు, కానీ గురువుగారి పేరు మీద ఎందుకు కడతారు? కట్టరు, ఎందుకంటే అది బంధం, అదే రాగం అంటారు. అలాగే గురువుగారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా, అంటే ఈ సృష్టిలో ఎవరైనా, నేను నా కుటుంబం అనుకోకుండా ఉండలేరు. ఈ నేను నా కుటుంబం అయిన తర్వాత అప్పుడు నా చుట్టాలు, నా పక్కాలు, నా బంధువులు, నా తమ్ముళ్ళు, ఇవన్నీ అయ్యాక మిగిలితే ఎవరికైనా పక్కవాడికి కాసు పెడతాం మనం. అందువల్ల ప్రతి వ్యక్తికి మొట్టమొదటిది ఏమిటి, నా అనుకునే ఒక బంధం ఉంటుందిట. ఇందులోంచి బయటపడడం చాలా కష్టం పొమ్మన్నారు. భగవంతుడైతే తప్ప ఓ మాదిరి వాడు, ఇంద్రుడు కూడా ఈ బంధంలోంచి బయటపడలేడు. ఇక దగ్గర వాళ్ళు ఏం పడతారు? అక్కడ కాఫీ డబ్బా పెట్టామంటే ముందు వీడు బుచ్చుకు తాగి, ఆ తర్వాత మా ఆవిడ ఎక్కడుందో అని ఆవిడకు కూడా పోసాక అప్పుడు మిగతా వాళ్ళకి ఇస్తాడు కావిడితో. తాను తన భార్యకి విడిచిపెట్టి త్యాగం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదో మీలాంటి పుణ్యాత్ములను పక్కన పెట్టండి, మహానుభావులైన మీలాంటి వాళ్ళు ఏమో చెప్పలేం, కానీ ఎక్కువ మంది ఈ రాగంలో ఇరుక్కుపోతారు. ఈ రాగము మూడవ ముఖం, ఇదే ఉత్తరం వైపు ఉండే ముఖం. దానికి వామదేవము అని పేరు. అక్కడికి నియతి ఒక ముఖం అయ్యింది, అదేమో దక్షిణ ముఖం, దానికి మరో పేరు అఘోరం. రెండోది ఏం చెప్పాం? కాలం. ఇది పడమర వైపు ఉండే ముఖం, దీనికి మరో పేరు సజ్జోజాతం. ఇప్పుడు మూడవది రాగం, ఇదేమో ఉత్తరం వైపు ఉంటుంది, దానికి వామదేవము అని పేరు. ఇంకా నాలుగవది విద్య. ఇదే జ్ఞానానికి మూల కారణం. ఈ విద్య వల్ల గురువులు గొప్పతనం తెలుస్తుంది. గురువులు ఏదన్నా చేస్తే దీని వెనకాతల ఏదో ఒక అంతరార్థం ఉంది, మనల్ని పరీక్షిస్తున్నారు గురువులు, మనల్ని రక్షిస్తున్నారు గురువులు అనే జ్ఞానం కలగడం, రకరకాలైన పరీక్షలకి నిలబడడం, నిరంతరం సుఖదుఖాలని సమానంగా చూడగలగడం, ఈ అపూర్వమైన జ్ఞానమును విద్య అన్నారు. అదొక అద్భుతమైన విద్య, అదే శ్రీ విద్య అంటే. ఈ విద్యని నాలుగవ ముఖం చేసుకున్నాడు. ఇదే తూర్పు ముఖం, దీనికి తత్పురుషము అని పేరు. ఇక ఐదవ ముఖం ఉన్నది కళ. ఇది ఐదవ ముఖం కేసు చేసుకున్నాడు. ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. దీనికే మరో పేరు ఈశానము అని పేరు. ఈ ఐదవ ముఖం పైకి ఆకాశం కేసు చూస్తుంది. ఒకటేమో తూర్పు, ఒకటి పడమర, ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం, ఒకటి ఆకాశం కేసి చూసే ముఖం అన్నమాట. ఈ కళ అనే ముఖం మళ్ళీ జన్మ లేకుండా చేసే మోక్షమిచ్చే ముఖం అన్నమాట. కళ అనేది తెలిస్తే, అందుకే అమ్మవారికి కళావతి, కళాలాప అని పేరు, చిత్కళ అని మరొక పేరు. ఈ ముఖం వల్లే మానవుడికి జన్మరాహిత్యం వస్తుంది. ఇలా ఈశ్వరుడు ఐదు ముఖములు ధరించాడు. ఈ ఐదు ముఖాల తర్వాత 10 చేతులు ధరించాడు. ఈ 10 చేతులే మన శరీరములో ఉన్న ఇంద్రియములన్నమాట. ఈ 10 చేతుల్లో ఒకటి కన్ను, మరొకటి ముక్కు, ఒకటి నాలుక, ఒకటి చర్మం, మరొకటి చెవి. ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలు అంటారు. శివుడికి కుడివైపు 5 చెవులున్నాయి, ఎడంవైపు 5 చేతులున్నాయి. కుడివైపు ఉన్న 5 చేతులు జ్ఞానేంద్రియాలు, అవే శబ్ద రూప రస స్పర్శ గంధాలు, అనగా చెవులు, కళ్ళు, ముక్కులు, నాలుక, చర్మం. ఈ చర్మం ద్వారా స్పర్శ తెలుస్తుంది మనకి. ఈ చర్మం ద్వారానే చెమట బయటికి పోతుంది, తుడుచుకుంటాం. దీనివల్లే మన శరీరానికి ఒక అందం వచ్చింది. ఒక్కసారి మీ ఎవరైనా పూర్తిగా మీ చర్మం అంతా ఒలిచేసి మిమ్మల్ని ఎదురుగుండా నిలబెడితే మిమ్మల్ని ఎవరైనా చూడగలరా? హడిలి పారిపోతారు. విఠలాచార్య సినిమాలో భయంకరమైన అస్థిపంజరాలు ఏం చూడగలుగుతాం? కాబట్టి చర్మమే సౌందర్యానికి మూల కారణం. ఈ చర్మం ఉన్నప్పుడే ఆహాహా ఈవిడ మావిడ, ఈయన మాయన అని తెలుస్తుంది. ఒక్కసారి మనలో ఎవరినైనా చర్మం తీసి అక్కడ ఎదురుగుండ పెడితే, అందుకే పూర్వం చర్మం ఒలిచేస్తాం ఎవరు అంటే అవతలవాడు ఎవడో తెలియదు. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవడో తెలియదు. అప్పుడు పద్మాకర అయినా ఒకటే, ఇంకో రత్నాకర అయినా ఒకటే, రాజైన ఒకటే, ఇంకో భూజైన ఒకటే, ఎవడైనా ఒకటే అక్కడ. కాబట్టి సౌందర్యమిచ్చి స్పర్శ సుఖమిచ్చేటటువంటిది మొట్టమొదటిది చర్మం. ఆ తర్వాత రుచి చూసేది, మాట్లాడేది రసన, నాలుక. ఇక మిమ్మల్ని నేను చూడాలంటే, నన్ను మీరు చూడాలంటే కళ్ళు కావాలి. చదవాలంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా ముఖ్యమైనది సర్వేంద్రియాణం నయనం ప్రధానమని చెప్పారు ఈ కళ్ళు. ఆ తర్వాత వాసన చూడాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా, అహరి కరోనా రాకుండా చేయాలన్నా, వచ్చేలా చేయాలన్నా మళ్ళీ ముక్కులే. అందుకే ముక్కు గుడ్డ కట్టుకోండో అన్నారు. ఆ తర్వాత ఏం వినాలన్నా, ఇప్పుడు నేను చెప్పే పురాణం మీ చెవిలో పడాలంటే చెవి ఉండాలి. చెవి అంటే ఈ పై డొప్పే కాదు, డొప్ప లోపల పొర ఉంటుంది. ఆ పొర ఉంటేనే కొందరికి చెవులు ఉంటాయి, కానీ డొప్ప ఉండదు లోపల. అప్పుడేం ఉపయోగం? వాడు అలాగే అంతా విని ఆ అంటాడు. కాబట్టి వినడానికి పనికొచ్చే అద్భుతమైన ఇంద్రియం శ్రవణేంద్రియం. ఈ విధముగా ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం అనే ఈ జ్ఞానేంద్రియాలు 5 కుడివైపు 5 చేతులుగా చేసుకున్నాడు శివుడు. ఎడమవైపు 5 చేతులున్నాయి, వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఈ కర్మేంద్రియాలు ఏమిటనమాట? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. నేను మాట్లాడే మాట వాక్కు అంటే మాట. రెండవది నడవడానికి ఉపయోగపడే పాదము, కాళ్ళు. పని చేయడానికి ఉపయోగించే చేతులు. ఆ తర్వాతది పాయువు, మలద్వారం. తిన్న ఆహారం వ్యర్థపదంగా మారి బయటకు వచ్చే రావడానికి పనికొచ్చే మలద్వారం. ఉపస్థ, మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ విధంగా మాట, కాళ్ళు, చేతులు, మలద్వారము, మూత్రద్వారము, ఈ 5 కర్మేంద్రియాలు. 5 ఎడమవైపు ఉన్న చేతులు. కాబట్టి ఇక్కడేమో 5 ముఖాలు, 10 చేతులు ధరించాడు. ఇప్పుడు ఆ రూపాన్ని మళ్ళీ 2గా విభజించుకున్నాడు. ఎడమవైపు స్త్రీగా, కుడివైపు పురుషుడిగా మారాడు. ఇప్పుడు అది అర్ధనారీశ్వర తత్వం అయ్యింది. శివుడు అమ్మవారితో కలిసి ఉంటాడంటే శివుడే అమ్మ, అమ్మే శివుడు. అందుకే నమశివాయైచ నమశివాయ అన్నారు. ఈ రూపమునకు బేరము లేక వేరము అని పేరు. ఒక రేకారములవే రము లేక బేరము.
దీనివల్ల అప్పటికి నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు, రూపం లేనివాడు, ఇప్పుడు గుణములు కలిగిన రూపం, సాకారము నిరాకారము అయ్యింది. సాకారమేమో కనపడుతుంది, నిరాకారం కనపడదు. మరి కనబడి కనపడకుండా ప్రజల్ని ఎలా అనుగ్రహించాలి అని ఈశ్వరుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే లింగము అయ్యింది. లింగము అంటే లక్షణం. లక్షణాలు ఉంటాయి కానీ రూపం పూర్తిగా ఉండదు. ఏదో ఒక రూపం ఉంటుంది లింగానికి, కానీ మానవాకారం ఉండదు. మనలాంటి ఆకారం లేదు, చేతులు కాళ్ళు ఏమీ ఉండవు, కానీ ఒక ఆకారం ఉంటుంది. ఈ విధముగా రూపం ఉండి లేకుండా ఉంటే దానిని లింగము అన్నారు. సగుణము నిర్గుణము కూడా అది. చాలా ప్రాచీన కాలంలో ఒక కేకారణ్యంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. చాలా గొప్పవాడైన ఈ వ్యాఘ్రపాద మహర్షికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒకటి పేరు ధౌమ్యుడు. ఆయనే పాండవులకి కులపురోహితుడు కూడా అయ్యాడు. మరొక కొడుకు పుట్టాడు, ఈయనకి ఉపమన్యు అని పేరు పెట్టారు. వీళ్ళు చిరంజీవుల్లో వీళ్ళు కూడా కొంతమంది ఉండవు. వీళ్ళు యుగాలు బతుకుతారు, అంటే ప్రళయకాలం వరకు ఉండరు కానీ కొన్ని యుగముల పాటు ఎక్కువ కాలం జీవించే దీర్ఘజీవులు. ఇలాంటి దీర్ఘజీవులు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. నేను 10,000 సంవత్సరాలు బ్రతికిన ఒక యోగిని హిమాలయ పర్వతాల్లో చూశాను. మొన్న నా ఇంటర్వ్యూ విన్నటువంటి వాళ్ళు ఎదురుగుండా ఉన్నాడు ఒక అతను. అతను అలాంటి వాళ్ళకి కొంత ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలుస్తుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెలియదు. కానీ మహాయోగులు ఉన్నారు, 100,000 సంవత్సరాలు, 1,000 సంవత్సరాలు జీవించే మహాత్ములు ఉన్నారు ఇప్పటికి కూడా హిమాలయాలలో. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి కనపడరు, కనపడినా ఎక్కువసేపు మాట్లాడరు. వాళ్ళు వాళ్ళ దర్శనం మనకు కావాలంటే అపూర్వమైన గురు కటాక్షం ఉండాలి. చెప్పాక గురువుల యొక్క పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గడం కష్టం, అంత తేలిక కాదు. అలాంటి దీర్ఘజీవులలో ధౌమ్యుడు, ఉపమన్యువు కూడా గొప్పవాళ్ళు. ఉపమన్యువు అంటే కృష్ణ పరమాత్మకు కూడా ఒకప్పుడు మంత్రోపదేశం చేశాడు. పరమాత్మకి మంత్రోపదేశం ఏమిటంటే, పరమాత్ముడు కూడా భూమి మీద అవతరించాక గురువుల్ని స్వీకరించాడండోయ్. కృష్ణుడు జగద్గురువేనా కదా, ఆ విషయం మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. కృష్ణం వందే జగద్గురుం. అయితేనే ఆయన కూడా సాందీపని అని ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకున్నాడు. అలాగే ఒకసారి ఆయన సంతాన ప్రాప్తి కోసం ఉపమన్యువు అని పేరు కలిగిన ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది శివుణ్ణి అర్చించి తద్వారా సంతానం పొందాడు. అద్భుతమైన గాథ అది. ఇప్పుడు ఆ గాథ అంతా చెప్పను కానీ, కృష్ణుడికి కూడా మంత్రోపదేశం చేసే స్థాయికి ఎదిగిన సద్గురువు ఉపమన్యువు అంటే. ఈ ఉపమన్యువు అని ఆయన చిన్నప్పుడు అడవిలో తల్లి దగ్గర పెరిగాడు. ఆ రోజుల్లో మహర్షులంతా అడవుల్లోనే ఉండేవారు. పూర్వం మంచి అద్భుతమైన కేకారణ్యాలు కదండి, దండకారణ్యం కానీ, ఈ శ్రీశైల అరణ్యాలు కానీ, రాజస్థాన్లో ఉన్న పుష్కరారణ్యాలు కానీ, అలాగే నైమిషారణ్యం, ఇవి అత్యద్భుతమైన అడవులు. ఈ అడవులలో అనేకమైన సింహాలు, శరభాలు, శార్దూలాలు, ఎన్నెన్నో క్రూర మృగాలు ఉండేవి. అటువంటి ప్రాంతంలో ఏ మృగబాధ లేకుండా, సర్పబాధ లేకుండా కఠోర నియమంతో తపస్సు చేసుకోగలిగేవారు మహాత్ములు కనుక, ఋషులు కనుక. ఇప్పుడు కలియుగంలో అసలు అడవి పక్కనట్టండి, ఇక్కడే ఉండలేకపోతున్నాం. దోమలు గుట్టేస్తున్నాయి పక్కన. కాసేపు ఏదైనా చెప్పుకుందామంటే పక్క నుంచి వరాహాలు వై అని అరుస్తూ ఉంటాయి. ఆ పందులను వేటాడడానికి వడి కొంతమంది దాని వెంట పడి మరొరుస్తూ ఉంటారు. ఈ గందరగోళాలన్నీ పూర్వకాలంలో అడవుల్లో తక్కువగా ఉండేవి. అప్పుడప్పుడు రాక్షసులు విజృంభిస్తూ ఉంటే ఈ రాక్షసుల్ని చీల్చి చెండాడడానికి పరమాత్మ వచ్చేవాడు. మహర్షులు తమ శక్తితో రాక్షసులను అదుపులో పెట్టేవారు. అగస్త్యుడున్న కాలంలో రాక్షసులు హడిని పారిపోయారు దండకారణ్యంలో. అటువంటి దివ్యకాలం. ఆ కాలంలో ఆ కేకారణ్యంలో తల్లి దగ్గర ఉపమన్యువు పెరిగాడు. ఉపమన్యుడి కుటుంబం దరిద్రపు కుటుంబం పాపం, వాళ్ళకి ఆవులు లేవు. కానీ ఆ పక్కనే ఒక ఇంకో ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఈ ఉపమన్యువు మేనమ ఉండేవాడు, అంటే ఉపమన్యువు తల్లికి అన్నగారు. ఆయనకి ఒక రాజుగారు 1,000 ఆవులు దానమిచ్చాడు. అడవుల్లో ఆవులను వేపుకుంటూ ఆవు పాలు పితుక్కొని కమ్మగా కాచుకొని తాగేవారట. ఆవు పాలతో బతికేవారంట ఆ రోజుల్లో. నిజం చెప్పాలంటే ఆవు పాలు 2 పూట్ల తాగితే ఇక వేరే భోంచేక్కర్ల. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయహ. అన్నం కంటే పిండి 8 రెట్లు బరువు. అంటే ఏమిటి, హాయిగా అన్నం తినడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. అదే ఈ బియ్యాన్ని ఉప్పుడు పిండిగా చేసుకుని, మురుంగా చేసుకుని, బియ్యపు నూకతో పిండి చేసుకుని తింటే అది 8 రెట్లు బరువు ఎక్కువ చేస్తుంది. అందుకనే ఈ కలియుగంలో చాలామంది మేము రాత్రి అండి పిండి తింటామండి, అన్నం తినమండి అంటారు. పేరుకి అన్నం తినరు కానీ దానికంటే ఎక్కువ 8 రెట్లు ఎక్కువ తిండి తింటారు వాళ్ళు. పెద్ద టెక్నిక్గా మాత్రం సాయంత్రం అన్నం తినవండి అంటే నిజంగా ఉపవాసం ఉంటారు అనుకుంటాం మనం. ఉపవాసం లేదు, ఏం లేదు. శుభ్రంగా అన్నం తినడానికి ఎక్కువగా మైసూరు బజ్జీలు, వాయి ఇడ్లీలు, మంచి బియ్యపు నూకతో పిండి చేసుకుని మళ్ళీ పిండిలోకి సాంబార్లు, చట్నీలు ఎన్ని కావాలి ఇందులోకి. ఇవన్నీ అయ్యాక అందులో మళ్ళీ ఒక లీటర్ పెరుగు కలుపుకు తింటే ఏను ఉపవాసం ఏమని తింటున్నావు. ఉపవాసం కాదు, అధిక వాసం, ఆయాసం. రాత్రి ఇంక అక్కడ అరక్క బేవ్ బేవ్ అనుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి నానాయాత్ర పడుతున్నారండి. దానికి లఘువుగా ఇంత అన్నం తింటే తేలిక అంతకంటే. కానీ మనకి రుచులు కావాలి కదా, అందుకని ఈ రుచి కోసమని టెక్నిక్గా ఈ అన్నం బదులుగా భిన్నం చేసుకు తింటున్నామని ఒక పదం వాడుతున్నారు. ఇవన్నీ దొంగతనాలు. ఆయాసం లేకుండా ఏదో ఒక్క ఇంత ముద్ద తిని ఊరుకోవాలట. సాయంత్రం పూట పారాయణలు చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఒక నిమ్మకాయ అంత పిండి తిని ఊరుకోవాలి, ఒక్క ఇడ్లీ తిని ఊరుకోవాలి. కానీ మనం అలా ఎలా తింటాం, ఇడ్లీ వేయించుకుని మళ్ళీ వేరుశనగ గుళ్ళు చట్నీ, జీడిపప్పు చట్నీ, ఎన్ని చట్నీలు, ఐదారు గొడవ. ఇదొక ఆ రోజుల్లో ఏమిటంటే పాపం కేవలం ఈ పాలు మాత్రం తాగి ఉండేవారు. కారణం ఏంటంటే ఇంతకీ నేను చెప్పేది అన్నం కంటే 8 రెట్లు పిష్టం, పిండి బలం ఇస్తుంది. పిష్టం కంటే పాలు ఇంకో 8 రెట్లు బలమిస్తాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు కేవలం పాలతో గడిపాడు. మహానుభావులు ఎంతోమంది ఆ రోజుల్లో పాలతో బతికేవారు. ఎప్పటికి కూడా జ్ఞానులు గోక్షీరంతో బతుకుతారు. గోక్షీరం అంటే 5 కుండలు కాదు, ఓ చిన్న ఉద్ధరణి లేక ఓ పంచపాత్రలో అన్ని పాలు తాగాలి. ఇంకా కొంచెం ఓపిక లేకపోతే ఏదో లీటర్ అరిగించుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదండి, ఇక్కడ పెద్దలు కొందరు రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళు 5-6 లీటర్ల పాలు తాగి ఇంకా అంతకంటే ఎక్కువ తాగకుండా ఆ పూట కాలక్షేపం చేయాలి. అందుకని అడవుల్లో ఈ ఉపమన్యు మేనమామ ఈ 1000 గోవులు పాలు తీసుకుని తాము కొన్ని తాగి అప్పుడప్పుడు ఇతరులకు ఇస్తూ ఏదో కాలక్షేపం చేసేవాడు. ఎందుకో ఈ మేనమామకి చెల్లెల మీద అంత ఇష్టం లేదు. అందువల్ల చెల్లెల మీద ప్రేమ లేకపోవటం వల్ల మేనల్లుడి మీద కూడా అంత గౌరవం లేదు. చిన్నప్పుడు ఒక రోజున ఉపమన్యువు ఆడుకుంటూ ఈ మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో మేనమామ గారు కొడుకులు, మేనమామ గారు కుటుంబం అంతా ఆవు పాలు శుభ్రంగా కుండల్లో పోసి కాచి కమ్మని ఆవు పాలలో పటికి బెల్లం కూడా వేసుకుని తాగారు. ఇంతలో కుర్రాడు వెళ్ళి నాకు అన్నట్ట వాడికి ఓ బుల్లి ఉగ్గు గిన్నెడు పాలు ఇచ్చారు. ఈ ఉగ్గు గిన్నెడు పాలు తాగాడు వాడు. వాడి జీవితంలో ఇలాంటి పాలు తాగలేదు. ఎంత బాగున్నాయో ఈ పాలు, మంచి రుచిగా ఉన్నాయి. అందులో చక్కగా మేగడగట్టి కాచినటువంటి ఆవు పాలు, ఆ పాలలో వెచ్చగా ఉన్న పాలలో కాస్త పటి బెల్లం వెసుగు తాగితే ఓ అరే దేవుడో స్వర్గానికి మెత్తడి దూరంలో ఉండమండి. మరి ఇక వీడికి ఈ రుచి తట్టుకోలేక మా అమ్మయ్య ఇంకొంచెం ఇవ్వవా అన్నట్ట చిప్ప అడుక్కునేవాడ, పాలు కావాలా నీకు అని మేనమామ తిరస్కరించాడు. వీడికి ఆకలి వేస్తోంది, పాలు చూస్తే రుచిగా ఉన్నాయి, ఇంతకీ ఇవేమిటి అని అడిగేటప్పుడు వాడు ఆవు పాలు అన్నారు వాళ్ళు. వెంటనే వీడు ఏడుస్తూ అమ్మ దగ్గరకు వచ్చి, అప్పటి కుర్రాడికి 8 ఏళ్ళు ఉంటాయి అందుకని, అమ్మా నాకు కూడా పాలు ఇవ్వే, మామయ్య వాళ్ళ ఇంట్లో ఆవు పాలు ఇచ్చారు, కాచిన పాలు ఇచ్చారు, పటికి బెల్లం వేసి కాచిన పాలు ఇచ్చారు, భలే రుచిగా ఉన్నాయి, నాకు కూడా పాలమ్మా అన్నాడు. ఆవిడ పాపం చాలా బాధపడింది, ఎందుకంటే వాళ్ళకి ఒక్క ఆవు కూడా లేదు. వాళ్ళు రోజు అడవిలో ఉన్న ఎండిపోయిన ఆకులు, పళ్ళు, దుంపలు తెచ్చుకు బతుకుతున్నారు. వీడు మొదటిసారిగా పాలు అంటున్నాడు. ఈ పాలు ఇవ్వడానికి పాలు లేవు. ఎలా, మన ఇంట్లో పాలు లేవు నాయన అంది ఆవిడ. నాకు పాలు పాలు అని ఏడ్చాడు వీడు. పిల్లలు ఏడిస్తే ఇంకా వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలదు ఆవిడ. అందుకని ఏం చేయాలో అర్థం కాక, ఓ పని చేయరా, ఇక్కడ పక్కన కొన్ని వరిగింజలు ఉన్నాయి, ఆ వరిగింజలు ఏరుకురా అంది. అడవుల్లో కొన్ని చోట్ల వ్యవసాయం చేసేవారు, దాన్ని పోడు వ్యవసాయం అంటారు. అంటే కొన్ని చెట్లు నరికి అక్కడ ఏదో వరిగింజలు పండించేవారు. అక్కడ ఏవో కొన్ని గింజలు ఆ పొలంలో మిగిలాయి. ఆ గింజలు తెమ్మగారు కానీ గింజలు తెస్తే అమ్మ పాలు ఇస్తుందేమో అని అనుకుని వాడు ఓ సేరు గింజలు ఏరి తీసుకొచ్చాడు. ఈ గింజలన్నీ ఆవిడ రహస్యంగా ఆ గుడిసెలోకి వెళ్ళి పొట్టు తీసి దాన్ని బాగా మెత్తగా పిండి చేసి ఈ పిండి నీళ్లలో కలిపి కొడుక్కి ఇచ్చింది. ఎందుకంటే పాలు తెల్లగా ఉంటాయి, ఈ పిండి కలిపిన నీళ్లు తెల్లగా ఉంటాయి, అందుకని కుర్రాడు పాలు అనుకుని తాగేస్తాడని పిండి ఇచ్చిందనమాట. వరి పిండి, బియ్యపు పిండి నీళ్లలో కలిపేవగానే వాడు ఓ పాలు అనుకుని, అబ్బో మా అమ్మ మంచి కూజాతో మట్టి కొండతోటి పాలు ఇచ్చింది అనుకున్నట్ట. అప్పుడు అన్నీ మట్టి పాత్రలేగా, అడవుల్లో ఉండే వాళ్ళ దగ్గర వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉండవు. మట్టి కూజాలు, మట్టి కొండలు, మట్టి పెడతలు, మట్టి రాగి పాత్రలే మనకు బదులుగా. ఈ మట్టితో తయారు చేసిన మూకుళ్ళలోనే అర్ఘ్యప్రదానం చేసేవారు, మట్టితో తయారు చేసిన పాత్రతోటే ఆచమన జలం తెచ్చుకునేవారు. అన్నీ మట్టి పాత్రలు ఎక్కువ వాడేవారు, అది ఆరోగ్యానికి కూడా మంచిది. మృణమయ పాత్రలు మంచివి. అసలు మట్టి పాత్రలో అన్నం వండుకు తిన్నంతకాలం, కుండలో అన్నం వండుకు తిన్నంతకాలం మన మొహం మండేది కాదు. ఇప్పుడు అన్ని కుక్కర్లు అల్యూమినియం వచ్చాకే మనకి ఈ రోగాలు వస్తున్నాయి. తెలుసా మీకు, థైరాయిడ్ అనే ఒక రోగం ఎందుకు వస్తుందో ఓ డాక్టర్ గారు చెప్పారు. కుక్కర్లు మానేయండి, ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు, మట్టి గిన్నెల్లో అన్నం వండుకు తినండి, థైరాయిడ్ రోగం రాదట. అసలు థైరాయిడ్కి రోగమే కుక్కర్లు, అందులో ఎలక్ట్రికల్ కుక్కర్ మరీ డేంజర్ అట. మనకి తెలియక సౌకర్యంగా ఉంటుందని కొనుక్కు తెచ్చేసుకుంటున్నాం, నాకు తెలియక దాంట్లో వండుకున్నాను. ఈ మధ్యనే కర్నూలు వెళ్ళాక మా డాక్టర్ గారు వేణుగోపాల్ గారి భార్య మేరా గారు చెప్పారు, గొప్ప డాక్టర్లు అండి వాళ్ళు. అసలు అలాంటి డాక్టర్లు అరుదుగా ఉంటారు, ఇంత గొప్ప సలహా ఎవరు ఎవరు కూడా. ఆవిడ చెప్పారు, మట్టి పాత్రలో కుండల్లో వండుకు తినండి, ఒక సంవత్సరం ఈ పని చెయ్యండి, మీకు థైరాయిడ్ వంటి రోగాలు రావు, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అక్మాటు అంటున్నారే, ఈ గ్యాస్ ట్రబుల్ రా తగ్గాలంటే అయితే మట్టి పాత్రలో వండుకు తినండి, లేదా రాగి ఇత్తడి పాత్రలో వండుకు తినండి. ఈ అల్యూమినియంలో కానీ ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ అత్యావశ్యక స్థితిలో ఏ విదేశానికి వెళ్ళినప్పుడు దిక్కులేనప్పుడు తప్ప ఉత్తరప్పుడు ఇళ్లలో వాడద్దు. మీకు చూడండి ఎంత ఆరోగ్యం బాగుపడుతుందన్నారు ఆవిడ. అసలు ఇంట్లో వండుకునే వంటని బట్టి, తినే ఆహారాన్ని బట్టి సగం రోగాలు తగ్గుతాయి. మనం ఎంతసేపు కర్రీ పాయింట్ అని ఏడాది క్రితం నుంచి అదే కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి అమ్ముతుంటే అవి తెచ్చుకు తినేస్తూ ఉంటే నీ కడుపు అంతా కర్రీ అవుతుందా, ఆ తర్వాత లేకపోతే చెర్రీ అవుతుందా, చిరిగిపోతుందా, ఆలోచించు. దరిద్రపు తిండి తినేస్తున్నాం, రోడ్డు పక్కన చేయించుకు తినడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఏ ఇంట్లో అయినా అన్నం వండుకోవడానికి ఇష్టపడుతున్నారా? అన్నం వండుకున్నా కూరలు బయట నుంచి తెచ్చుకోవడం, టిఫిన్ బయట నుంచి తెచ్చుకోవడం, నానా చెత్త నూనెలు వాడి 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 వాడినటువంటి దరిద్రం తెచ్చుకుంటున్నాం. ఏడాది క్రితం కుళ్ళిపోయిన పంది మాంసం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే చావక ఏమవుతావు నువ్వు? ఓ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ తాజా కూర లేదు, ఓ తాజా తిండి లేదు, అన్నీ దరిద్రమే. రామరామ, వీటిని తగ్గించండి. ముందు హాయిగా చక్కగా నువ్వుల నూనె, వేరుశనగ గుళ్ళు ఆడించి తెచ్చుకుని స్వయంగా ఆ నూనె వాడుకోండి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ దరిద్రపు రకరకాలైనటువంటి కొలెస్ట్రాల్ తీసేసామనేటటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వల్లే మీకు రోగాలు వస్తున్నాయి. తెలిసిన ఇవన్నీ నేను చెబుతున్న నిత్య సత్యాలు, వైద్య శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు, ఇవి దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ పిండి నీళ్లు తాగితే వాడేదో పాలు అనుకుని భ్రమపడతాడేమో అని మట్టి పాత్రలో పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ. వాడు ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి పాలు అనుకుని గటుక్కును కొంచెం తాగాడు, తాగి థూ అని ఉమ్మేశాడు. వాడు అంత తెలివి తక్కువ, అంతపూర్వమే శుభ్రంగా ఆవు పాలు పటికి బెల్లం వేసిన తాగాడు. ఇదేమో కటిక చేదు, పిండి నీళ్లలో కలిపి మట్టి పాత్రలో ఇవ్వగానే ఆత్రంగా నోట్లో పోసుకునేవాడు మింగలేక కక్కలేక వాంతి చేసుకుని అమ్మ మోసం చేసావే అన్నట్ట. డిసీవ్డ్ మీ అన్నాడు, అంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చలేదు, నన్ను లాంగ్వేజెస్ వచ్చు, మా అమ్మ నన్ను మోసం చేసింది అని ఏడిచాడు. అప్పుడు ఆవిడ, ఓహో అరి కొడుక నీకని తెలివితేటలరా బాబు, నువ్వు ఇవి తెల్లగా ఉంటే పాలు అని భ్రమిస్తావు అనుకున్నాను, ఇది బియ్యపిండిని కనిపెట్టేశాడు వీడని. అప్పుడు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, కుర్రాడా నీకు 8 ఏళ్ళు వచ్చాయి, కొన్ని తెలివితేటలు కూడా ఉన్నాయి, ఏవి పాలు ఏవి పిండో నీకు అర్థమయ్యింది, కాబట్టి నీకు సత్యం చెబుతున్నాను విను. మనం పూర్వజన్మలో ఎవరికి దానం చేయలేదు, గురువులను ద్రోహం చేసి తిట్టుంటాం, ఏవో పాపాలు చేశాం. ఈ మహాపాపముల వల్ల ఈ జన్మలో కటిక దరిద్రం పట్టుకుంది మనకి. పూర్వజన్మలో ఎవరికి దానం చేయకపోతే దరిద్రుడైపడతాడు ఈ జన్మలో, తెలుసు కదా. దారిద్ర్యానికి కారణం ఏంటంటే మన పాపమే.
అదాన్న దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవ్వరికి దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. దరిద్రుడవడం వల్ల బ్రతకడానికి రకరకాల పాపాలు చేయటం మొదలు పెడతాడు. మళ్ళీ బ్రతకాలి కదా, అందుకని దారిద్ర్యం నుంచి బయటపడడానికి దొంగతనాలు, చీటింగులు, అబద్ధాలు ఏవోడు చేస్తాడు బ్రతకాలి కనుక. ఈ పాపం వల్ల మళ్ళీ నరకం పాలవుతాడు. ఈ నరకం నుంచి మళ్ళీ భూలోకంలో పాపం చేసి నరకంలో శిక్షలు అనుభవించడం వల్ల మరలా దరిద్రుడవుతాడు, మళ్ళీ పాపం చేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా ఈ భయంకర పాపముల నుంచి విముక్తి పొందడానికి మార్గం ఒక్కటే, దానం చేయడం తప్ప మరొకట్లేదు. ఎంతటి వాడైనా అంతో ఇంతో దానం చేయడం మొదలు పెడితే దరిద్రుడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఇది ప్రాక్టికల్గా చెబుతున్న మాట, నేను కొన్ని వేల మంది శిష్యుల మీద ప్రయోగించి పరీక్షించి చెబుతున్నమాట.
దారిద్ర్యం నుంచి విముక్తి పొంది సకల సంపదలు పొందడానికి వాళ్ళు మనం చేసే దానమే మూలం అవుతుందన్నమాట.